పేతురు పత్రిక పేతురు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం మొదటి నుంచి మూడు వచనాలు చూసుకుందామండి. పేతురు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం మొదటి నుంచి మూడు వచనాలు మనం ధ్యానిద్దామండి. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోను అబద్ధ బోధకులుందురు, వీరు తమను కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము చేసుకొనుచు నాశకరమగు భిన్న అభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు, వీరిని బట్టి సత్యమార్గము దూషింపబడును, వారు అధిక లోభులై కల్పనా వాక్యములు చెప్పుదురు, మీ వలన లాభము సంపాదించుకుందురు, వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు, వారి నాశనము కునికి నిద్రపోదు. చిన్న ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధమైన మా తండ్రి, కనికరం కలిగినటువంటి మా దేవ, మా పైన దయచూపమని ప్రార్థన చేస్తాం. నీ వాక్యాన్ని నీ ఉద్దేశాల ప్రకారంగా మాత్రమే అర్థం చేసుకుని ప్రభా నీ వాక్యానుసారంగా జీవించే కృపను అనుగ్రహించండి. నువ్వు మాట్లాడకపోతే, నీ వాక్యాన్ని అర్థం చేయించకపోతే మాకేమీ అర్థం కాదు మా తండ్రి. కాబట్టి మీరే సహాయం చేయమని మా జీవితాన్ని మేము మీకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థన అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్. పేతురు రాసిన రెండవ పత్రిక మనం ధ్యానిస్తున్నామండి. మొదటి అధ్యాయం అయిపోయింది. రెండవ అధ్యాయం మొదటి నుంచి మూడు వచనాల వరకు మనం ఈరోజు ధ్యానిద్దాము. అయితే ఈ పేతురు ఎందుకు రాశాడు పత్రిక అనంటే, ఈ రెండవ పత్రిక రాయడానికి కారణం ఏంటంటే, అక్కడ హింసలున్నాయి. మొదటి పత్రికలో చెప్పినట్టే అక్కడ హింసలున్నాయి కాబట్టి ఎంకరేజ్మెంట్ కోసం రాశాడండి. రెండవ కారణము మొదటి పత్రికలో వాళ్ళను సరిచేయడానికి రాశాడు. ఇక్కడ కూడా సందర్భానుసారంగా చూస్తే అదే వ్యక్తులకు రాశాడు, ఆసియా మైనర్లో ఉన్న వ్యక్తులకి. అప్పుడు వాళ్ళు ఈ హింసల్లో ఉన్నారు, క్రైస్తవులను హింసిస్తున్నారు. కానీ ఒక భయంకరమైన విషయం ఏంటంటే, తప్పుడు బోధలు ప్రవేశించాయి సంఘంలోకి. సంఘంలో తప్పుడు బోధలు ప్రవేశించాయి. బయటనేమో హింస, లోపలనేమో అబద్ధ బోధ. ఆ సంఘం ఎలా ఉంటుంది చూడండి అసలు. అలాంటి పరిస్థితుల్లో పేతురు గారు చనిపోయే కొద్ది రోజులు, కొద్ది నెలలో ముందు రాసిన పత్రిక ఇది. మనం ఆయన ఏమంటాడంటే, ఏ సందర్భంలో ఈ విషయాలన్నీ మాట్లాడుతున్నాడు అనంటే, రెండో అధ్యాయం గురించి మనం రెండో అధ్యాయం అర్థం చేసుకోవాలంటే మొదటి అధ్యాయం తప్పకుండా అర్థం కావాల్సిందే. కొంత ముందు వచనాలు ఏంటంటే, మేము అపోస్తలులం, కల్పిత కథలు మేము చెప్పలేదు, మీకు అనుసరించి చెప్పలేదు, అనుసరించలేదు, పిట్ట కథలు చెప్పలేదు అని అంటున్నాడు. రెండవది, ఈ ప్రవచన వాక్యాలు మనుషుల ఆలోచనలు బట్టి రాలేదు, పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ చేత వ్రాయబడినటువంటిది. నిజమైన ప్రవక్తలు ఉన్నారంట, అబద్ధ ప్రవక్తలు కూడా ఉన్నారంట. సత్యం ఉన్న చోట నకిలీ కూడా ఉంటుందంట. సత్యం ఎక్కడైతే ఉంటుందో అక్కడ నకిలీ కూడా ఉంటుందంట. ఎందుకనంటే సాతాను యొక్క వల అది. మనం మొదటి వచనం చూద్దామండి. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి, అటువలే మీలోనూ అబద్ధ బోధకులుందురు. చాలా మొహం ముందే చెప్పేస్తున్నానండి నేను. పూర్వకాలం చూస్తే పూర్వకాలంలో అంటే పాత నిబంధనలో ప్రవక్తలు ఉన్నారు దేవుని సందేశాన్ని తీసుకొని రావడానికి. ఆ ప్రవక్తల్లో కూడా కొంతమంది అబద్ధ ప్రవక్తలు ఉన్నారంట. యిర్మీయా టైంలో ఇంకా మిగతా టయాల్లో చాలా మంది అబద్ధ ప్రవక్తలు వచ్చి అబద్ధ ప్రవచనాలు చెప్పేవాళ్ళు. కాదు దేవుడు నాశనం చేస్తాడని చెప్తున్నాడంటే, లేదు అంతా మనకు మంచి జరుగుతుంది, యెహోవా పలుకుతున్నాడు అని చెప్పేవాళ్ళు. పాపం యిర్మీయానేమో లోపలేసేవాళ్ళు, లోపలేసి ఆయన్ని ఇబ్బంది పెట్టి అంటే జైల్లో వేయించి ఇబ్బంది పెట్టి చాలా టార్చర్ చేసేవాళ్ళు. అదే అబద్ధ బోధకుల మాట వినేవాళ్ళు, ఎందుకంటే వాళ్ళు చెప్పేవి మంచిగా అనిపించేది. ఎందుకనంటే అబ్బాయి మనం ఆ దేశం మీద విజయాన్ని సాధిస్తాం తప్పకుండా, అట్లాంటి పాజిటివ్ మాట్లాడాలి. కానీ ఈయన ఎప్పుడు చూసినా పొద్దున్నుంచి రాత్రి వరకు నెగిటివ్ మాటలే మాట్లాడతాడేంటి అనడం. ఈ మధ్యలో మనం కూడా చాలా సార్లు ఈ బోధకుల్లో కొంతమంది ఇలాంటి వాళ్ళు వచ్చారు. ఏంటి బ్రదర్ ఈయన ఎప్పుడు నెగిటివ్ గానే చెప్తా ఉంటాడు, నెగిటివ్ మాట్లాడకూడదు, నెగిటివే నెగిటివే అయిపోతుంది మొత్తం జీవితం అంతా, కొంచెం పాజిటివ్ గా మాట్లాడు అని అంటారు. అవును కరెక్టే, కానీ దేవుడేం మాట్లాడుతున్నాడు అనే దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. సో దేవుడు గనక శిక్షిస్తాను అని అన్నాడంటే ఆయన శిక్షిస్తాడు తప్పకుండా, అది అలాగే చెప్పాలి, అది సత్యం. కల్పించి చెప్పకూడదు అయ్యో పర్లేదు దేవుడు నిన్ను శిక్షించడు అని చెప్పకూడదు. అబద్ధ ప్రవక్తలు చేసిన తప్పేంటంటే, చాలా భయంకరమైన విషయం ఏంటంటే, ఆ రోజుల్లో యిర్మీయానేమో దేవుని శిక్ష తప్పకుండా వస్తుంది, మీరు వాళ్ళకు లొంగిపోవాల్సిందే నెబుకద్నెజర్ రాజుకు అని అంటే, అబద్ధ బోధకులు వచ్చేమన్నారంటే, సారీ అబద్ధ ప్రవక్తలు వచ్చేమన్నారంటే, మనకే హాని కాదు, రాజా మీకు విజయం జరుగుతుంది, మనం అసలు వాళ్ళని విపరీతంగా ఏమంటారు చంపేసి మనమే విజయం పొందుకుంటాము, ఇది మాటలు యెహోవా పలుకుతున్నాడు అన్నారు. ఎంత భయంకరమైన విషయం అండి, ఈ మాటలు యెహోవా పలుకుతున్నాడు. అప్పుడు దేవుడు ఏమంటాడంటే, అసలు వాళ్ళు ఎవరు, నేను వాళ్ళని వాళ్ళు నాకు తెలీదు, అబద్ధ దర్శనాలు అబద్ధ కలలు అబద్ధ ప్రవచనాలు వాళ్ళ అవన్నీ నా పేరే ఇస్తున్నారు అని దేవుడు వాళ్ళ గురించి సాక్ష్యం పలికి నేను వాళ్ళని కూడా శిక్షిస్తానని అంటాడు. సరే అంటే పాత నిబంధనలో ఇజ్రాయేల్ కాలంలో ఇజ్రాయేలీలు ప్రవక్తలుగా ఉన్న ఇజ్రాయేల్ దేశంలో యూదుల్లో దేవుడు ప్రవక్తలను ఎన్నుకున్నప్పుడు ఆ ప్రవక్తల్లో అబద్ధ ప్రవక్తలు కూడా పుట్టుకొచ్చారు. దేవుడు ఎన్నుకున్న వాళ్ళేమో సత్యమైన ప్రవక్తలు, అంటే వాళ్ళు సత్యాన్ని చెప్పేవాళ్ళు, దేవుడు ఏం చెప్తే అదే చెప్పేవాళ్ళు. కానీ అబద్ధ ప్రవక్తలు వాళ్ళు మనుషులకి ఏం మంచి కనిపిస్తాయో, ఏ మాట చెప్తే మనిషి వాళ్ళని మెచ్చుకొని చప్పట్లు కొడతారో హల్లెలూయా అంటారో, ఆ మాటలు చెప్పి యెహోవా పలుకుతున్నాడు అని చెప్పేవాళ్ళంట. అప్పుడు చాలా ఫేమస్ అయిపోతారుగా ప్రవక్తలు, రాజు కూడా సన్మానిస్తాడు కదా. అలా అబద్ధ ప్రవక్తలు ఇంతకు ముందు ఉన్నారు, అబద్ధ ప్రవక్తలు పాత నిబంధనలో ఇజ్రాయెల్ కాలంలో ఉన్నారు. అయితే ఇప్పుడు అటువలనే మీలోనూ అబద్ధ బోధకులుందురు. మీలోనే అనే పదం వాళ్ళని వాళ్ళ హృదయాలు పగలగొట్టేలాగా ఉంది అది. ఎందుకనంటే చాలా డైరెక్ట్ గా మాట్లాడుతున్నాడు. అక్కడ రెండు మేజర్ ప్రాబ్లమ్స్, రెండు ప్రధానమైన సమస్యలు ఏంటండి? బయట నుంచి హింస జరుగుతుంది. బయట అంటే సమాజం నుంచి, ఇంటి పక్కల పక్కింటి వాళ్ళ నుంచి, తర్వాత గవర్నమెంట్ నుంచి, ఇది చేయొద్దు అది చేయొద్దు, ఈ క్రైస్తవుల్ని కొట్టండి చంపండి జైల్లో వేయించండి ఉద్యోగాల నుంచి తీసేయండి, రకరకాల హింస జరుగుతుంది. లోపల సంఘంలోనేమో అబద్ధ బోధకులు, అబద్ధ బోధకులు వచ్చి అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నారు. దేవుని వాక్యాన్ని కాకుండా అబద్ధాలు అన్ని ప్రచారం చేస్తున్నారంటే ప్రకటిస్తున్నారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంట? విచిత్రం ఏంటంటే వాళ్ళు మనలోనే ఉన్నారంట. అదే మనకు డైజెస్ట్ అవ్వండి. అసలు మనలోనే అంటే మనందరం మంచోళ్ళం కదా, మనందరం మార్మన్స్ పొందాం కదా, మనందరం అట్లెట్లంటాడు, మనంతా యూనిటీగా ఉన్నాం కదా అని అంటే మీలో నుంచే వచ్చారు వాళ్ళు. బయట నుంచి ఎవరు రాలేదు. మీలోనూ అబద్ధ బోధకులు ఉందరు. ఈ అబద్ధమైనది నకిలీ బోధకులు అంట. సాధారణంగా పొరపాటు చేసే వ్యక్తి కాదంట అబద్ధ బోధకుడు. దేవుని సత్యానికి విరుద్ధమైన బోధ వ్యాప్తి చేసే వ్యక్తి అంట. అంటే ఏదో కొంచెం పొరపాటు అయింది బ్రదర్, నేను వాక్యాన్ని తెలుసుకోకుండా మాట్లాడాను, నిజంగా ఇది తప్పని నాకు అనిపించింది, కరెక్ట్ గా ఇప్పుడు నేర్చుకున్నానండి, అయ్యో దేవా నన్ను క్షమించండి, దేవుని దగ్గర పశ్చాత్తాపడటం, తర్వాత అవసరమైతే మనుషులకు కూడా సత్యాన్ని ఒప్పుకోవాలి, నేను ఆ రోజు అది తప్పుగా చెప్పాను, అది కరెక్ట్ కాదండి, ఎందుకంటే నేను తర్వాత నేర్చుకున్నానని. కానీ వీళ్ళు అట్లా కాదంట. సాధారణంగా పొరపాటు చేసే వ్యక్తులు కాదు వీళ్ళు. దేవుని సత్యానికే విరుద్ధమైన బోధను వ్యాప్తి చేసే వ్యక్తులు వీళ్ళు. మీలో ఉన్నారు, మీలో ఉంటారు అని చెప్తున్నాడు. మీ సమాజం లోపలే అనంటే ఏ సంఘాలకైతే అక్కడ రాస్తున్నాడో, ఆసియా మైనర్లో ఉన్న సంఘాలకి పేతురు గారు రాస్తున్నారు ఈ పత్రికను, ఆ సంఘాలన్నిటికీ వర్తించేలాగా రాస్తున్నాడు. మీలో ఉన్నారు అని చెప్తున్నాడు. వాళ్ళు ఏం చేస్తారంట? వాళ్ళు చాలా విషయాలు చెప్పాడు ఇక్కడ. వీరు తమను కొరిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలగజేసుకొనచ్చు, నాశనకరమగు భిన్న అభిప్రాయాలను రహస్యముగా బోధించుదురు. అయితే కొంచెం రివర్స్ వస్తాను చూడండి. వాళ్ళు రహస్యంగా నాశనకరమైన భిన్న అభిప్రాయాలను తీసుకొని వస్తారంట. అంటే రహస్యంగా ఎందుకు చెప్పాల్సిన అవసరం వాళ్ళు? యాక్చువల్ గా ఈ యొక్క భిన్న అభిప్రాయాలను బోధించే వాళ్ళు రహస్యంగానే చేస్తారంట. అంటే బయటికి చెప్పరా, బయటికి గంభీరంగా వచ్చి చెప్పరంటే అలా కూడా చెప్తారు. అంటే అక్కడున్న సందర్భాన్ని బట్టి ఆయన ఏం చెప్తున్నాడంటే, చాలా ఎక్కువ మంది అంటే ఇదొక టైప్ అన్నట్టు, టైప్ అని అర్థం చేసుకోవాలి, కానీ అంటే తప్పుడు బోధలన్నీ సీక్రెట్ గానే బోధిస్తారని కాదు దాని అర్థం. గంభీరంగా అందరి ముందు బోధించే వాళ్ళు కూడా ఉన్నారు, చాలా మంది ఉన్నారు ఈ కాలంలో. అంటే ఇక్కడున్న సందర్భాన్ని బట్టి ఏం చెప్తున్నాడంటేనే, వారు రహస్యంగా వస్తారు, రహస్యంగా నాశనకరమైన భిన్న అభిప్రాయాలను బోధిస్తారంట, అవి మనకు నాశనం కలిగిస్తాయంట, మనల్ని పాడు చేసే బోధ అంట అది. అవి చాలా రకరకాల భిన్న అభిప్రాయాలు చూపించేదంట. అది దేవుని వాక్య సత్యాలను ఎత్తి చూపరు, దేవుని వాక్య సత్యంలో ఉన్న సత్యాన్ని బోధించరంట, రకరకాల విషయాలను చెప్తారంట వాళ్ళు. అంటే అదే వాక్యంలో నుంచి మాట్లాడతారట, లేక కానీ ఆ వాక్యంలో ఉన్న సత్యాన్ని చెప్పరంట, ఆ వాక్యంలో ఉన్న అర్థాన్ని చెప్పరు. కానీ అదంటారు, ఇదంటారు, ఇది 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 ఏదేదో అన తీసుకొని వచ్చి కల్పించి, అవి మన కల్పించి చెప్పి మనల్ని నాశనం అయ్యేలాగా చేస్తారంట. అంటే మీరెప్పుడైనా యెహోవా సాక్షులు చూసారా? వాళ్ళు వాళ్ళ టార్గెట్ ఏంటంటే, వాళ్ళ టార్గెట్ ఎవరంటే అవిశ్వాసులు కాదు, విశ్వాసులే. వాళ్ళు క్రైస్తవుల ఇండ్లకు మాత్రమే వస్తారు, వాళ్ళు అన్బిలీవర్ ఇండ్లకు వెళ్ళరు. వాళ్ళు క్రైస్తవుల ఇండ్లకు వచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే, క్రైస్తవుల ఇండ్లకు వచ్చి వాళ్ళు మెల్లగా బ్రదర్ ప్రైజ్ లాడని చెప్పి అది ఇది అని చెప్పి బైబిల్ ఓపెన్ చేసి మన బైబిలే తీసుకొని వస్తారు. వాళ్ళు మన బైబిల్లో ఉన్న పొరపాట్లన్నీ ఎత్తి చూపి, ఇవి పొరపాట్లు, అసలు మీరు ఇలా చేస్తున్నారు, ఇలా చేయకూడదు, దీని అర్థం అది కాదు అని చెప్పి తప్పుడు బోధను మనకు చూపిస్తారు. ఎట్లా అంటే తెలుసండి, మనం ఒక్క రిఫరెన్స్ చూపిస్తే వాళ్ళు 200 రిఫరెన్స్ చూపించి ఇదే బైబిల్ నుంచి తప్పని చెప్తారు. మనకేమనిపిస్తుంది, అరే వాక్యంలో నుంచి చెప్తున్నాడు కదా, అదే మనం వాడే బైబిలే వాడి చెప్తూ, మనం వాడే బైబిల్లో నుంచే తప్పు చెప్తున్నాడు కదా, నమ్మేస్తారు చాలా మంది. అంటే మనల్ని నాశనం చేయడానికి చాలా రహస్యంగా వచ్చి, సీక్రెట్ గా వచ్చి, లేకపోతే కొంచెం జాగ్రత్తగా వీళ్ళను కలుసుకొని మాట్లాడితే వీళ్ళు నా విషయాలు పట్టించుకుంటారు, నా బోధలోకి వస్తారు అని చేస్తారంట. అంటే బహిరంగంగా ప్రకటించే వాళ్ళు ఉండరా, ఉన్నారు, బోల్డ్ అంత మంది ఉన్నారు వాళ్ళు కూడా, కానీ రహస్యంగా చేసేవాళ్ళు కూడా ఉన్నారంట. రహస్యంగా అంటే ఇలా చేయటం ఎందుకు అని అంటే మనల్ని నాశనానికి తీసుకెళ్లడానికంట. కారణం అదే, తర్వాత మనమే పాడైపోతాం, మనమే నశించిపోతాం. అది క్రీస్తు సత్యాన్ని నుంచి పక్కకు తీసుకుని వెళ్ళేది. దొంగ చాటుగా లోపలికి తీసుకొని వస్తారంట. అబద్ధ బోధ అనేది ఒకటేసారి రాదంట. అంటే ఒకటేసారి మన మీదకి వచ్చేసి సడన్ గా అబద్ధ బోధ రాదు, కొద్ది కొద్దిగా కొంచెం కొంచెంగా ప్రవేశిస్తుందంట. ఒక వాక్యం తర్వాత ఇంకో వాక్యం, ఒక ప్యాసేజ్ తర్వాత ఇంకో ప్యాసేజీ, తర్వాత మెల్లమెల్లగా లోపలికి వచ్చేస్తారంట, లోపలికి వచ్చేస్తాయంట. ఎందుకనంటే అవి నాశనకరమైన బోధలని ఇక్కడ ప్రస్తావించాడు. నాశనకరమైన బోధలు అని ఎందుకని అన్నాడు, ఎందుకనంటే సత్యాన్ని చెప్పరు కాబట్టి, సత్యాన్ని చెప్పకుండా ఉన్న ఏ బోధ అయినా అది మనల్ని నాశనం చేసేది. ఆధ్యాత్మికంగా నాశనానికి నడిపించే బోధకులు వాళ్ళు. మన ఆత్మస్థితి అంతా పాడైపోవడానికి కారణమయ్యే బోధకులు వాళ్ళు. ఉదాహరణకి ఏంటంటే, ఎందుకు నాశనకరమైన బోధ బ్రదర్ అని అంటే, వాళ్ళు క్రీస్తు స్వభావాన్ని తప్పుపడతారంట, తప్పుగా బోధిస్తారు. యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు కాదు, యేసుక్రీస్తు ప్రభువారు త్రిత్వంలో లేరు, యేసుక్రీస్తు ప్రభువారు ఒక మనిషి, అసలు యేసుక్రీస్తు ప్రభువారు ఒక ప్రవక్త మాత్రమే, అసలు యేసుక్రీస్తు ప్రభువే లేడు అని రకరకాల బోధలు, అసలు యేసుక్రీస్తు ప్రభువారు ఆయనలో దేవుని స్వభావం వచ్చేది పోయేది అని రకరకాలుగా ఆయన స్వభావం మీదనే అటాక్ చేస్తారంట. అందుకని నాశనకరమైన బోధ. రెండవది, ఆయన స్వార్థను మార్చి చెప్తారంట. విశ్వాసం ద్వారానే కృపచేత మనం రక్షించబడ్డాం ఆయన రక్తం ద్వారా, యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనం విశ్వాసం ఉంచితే కృపచేతనే మనం రక్షించబడతాం. అంటే మనం పశ్చాత్తాపడి పాపాలు ఒప్పుకొని ఆయన మీద విశ్వాసం ఉంచితే ఆయన కృపచేత ఉచితంగా మనకు రక్షణ ఇస్తాడంట, యేసుక్రీస్తులో మాత్రమే. ఈ సువార్తను మార్చి అటు ఇటు చేసి చెప్తారు. కొంతమంది కేవలం స్వస్థతల గురించి మాట్లాడతారు, అద్భుతాల గురించి మాట్లాడతారు, పోనీ అద్భుతం అయిపోయిన తర్వాత అయినా కనీసం సువార్త చెప్తాడేమో అని చూస్తే, అద్భుతం అయినా కూడా సువార్త చెప్పేశావుడు, కొంచెం కఠినంగా మాట్లాడి క్షమించండి. అంతంత పెద్ద మీటింగ్లు పెడతారు, ఒక్కరు కూడా పాపం గురించి మాట్లాడరు, పశ్చాత్తాపం గురించి మాట్లాడరు, నరకం గురించి మాట్లాడరు, యేసుక్రీస్తు ప్రభువారి దైవత్వం గురించి మాట్లాడరు, ఆయన సిలువలో చేసిన కార్యం గురించి మాట్లాడరు, కథలు తర్వాత మిగతా విషయాలు ఎమోషనలైజ్డ్ చేసేస్తారు. అంటే ఆ ప్రజలకు ఏది నచ్చుతుందో, ఎలాంటి ఫీలింగ్, ఎలాంటి టచ్చింగ్ ఇస్తే అందరూ ఏడ్చేసి అబ్బా భలే ఉంది, అసలు నేను ఏది అనుకుంటున్నానో అది చెప్పేస్తున్నాడు, నేను ఏది నా ఏ దుఃఖంలో ఉన్నానో ఆ దుఃఖం గురించి మాట్లాడేస్తున్నాడు పాపం ఏడ్చేస్తారు. కానీ సత్యం నుంచి డైవర్ట్ అయిపోయారు. సత్యం మనల్ని ఉజ్జీవంలోకి పశ్చాత్తాపంలోనికి తీసుకెళ్తుంది, అసత్యం ఎమోషన్లోకి తీసుకెళ్లవచ్చు. అసత్యం మనల్ని ఏం చేస్తుందంటే ఉద్రేకాన్ని కలగజేస్తుంది. అసత్యం ఎట్లా చెప్తారంటే, అసత్యం లాగా డైరెక్ట్ గా చెప్పరు, దానికి మేకప్ వేసి రావటం ద్వారా అది కొంచెం ఎమోషనల్ గా సత్యాన్ని డైవర్ట్ చేసే విధంగా చెప్తారు. కాబట్టి అందులో ఎమోషన్ ఉంటుంది, ఉద్రేకం ఉంటుంది, కాబట్టి తొందరగా అట్రాక్ట్ అయిపోతారు దానికి. చాలా మంది వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి పాపాన్ని సమర్థిస్తారట ఇంక కొంతమంది అయితే. అందుకనే ఇది నాశనకరమైన బోధ. పర్లేదు పాపం చేయొచ్చు, దాంట్లో ఏమి మనకేమి కాదు కదా, శరీరంతో చేస్తున్నాం కదా, ఆత్మకి ఎలా అవుతుంది అది. నేను చెప్పేటి అండి, నేను చెప్పే విషయాలన్నీ అండి, ఇది మొదటి శతాబ్దంలో జరుగుతున్న సందర్భంలోని విషయాలు నేను చెప్తున్నటువంటి, ఇప్పుడు కూడా ఉన్నాయి అవి. మొదటి శతాబ్దంలో పేతురు గారు, యోహాను గారు, పౌలు గారు రాసినప్పుడు సంఘం ఉన్న పరిస్థితి అది. యోహాను గారికి ఆ మాటలు, ఆ తప్పుడు బోధలు చూసిన తర్వాత వెంటనే పత్రిక రాశాడు, యోహాను సువార్త రాశాడని. ఎందుకు రాశాడంటే, యేసు ప్రభు వారు అసలు దేవుడు కాదు, ఆయన వచ్చిపోయేవాడు, పాపం చేసినా మనం ఏం కాదు, ఆ శరీరానికి ఎంత శరీరం ద్వారానే చేస్తున్నాం కదా, ఆత్మకి తగలదు, ఇదంతా శరీరం వ్యర్థమే కదా అని ఒక రకరకాల తప్పుడు బోధలు వచ్చాయి. పాపాన్ని కాంప్రమైజ్ చేసి అప్పుడు అంటాడు, అసలు ఏమనుకుంటున్నారు యేసుక్రీస్తు ప్రభు వారు, మీరా యేసుక్రీస్తు ప్రభు వారు అంటే ఆయన దేవుడు అని. అందుకనే యోహాను సువార్త మొదటి అధ్యాయం నుంచే ఏమంటాడంటే, లోగోస్ అని అంటారు గ్రీకు భాషలో, ఆది యందు వాక్యం ఉండెను. వాక్యం ఉండెనంటే దాని అర్థం ఏంటంటే, వాక్యమే శరీరధారి అయి మన మధ్య కృపాసత్య సంపూర్ణుడిగా నివసించనంటే ఎవరు నివసించారు మన మధ్యలో? యేసుక్రీస్తు ప్రభువారు. వాక్యం అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఆదిలో వాక్యం ఉన్నాడంటే ఆదిలో యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నాడు. అంటే మొదటి నుంచి ఆయన ఉన్నాడు, తండ్రితో ఉన్నాడు, ఆయనే సృష్టికర్త, ఆయనే అన్ని చేశాడు ఆయనే అని మొదటి 5 వచనాలు చెప్తూ ఏమంటాడంటే, ఆయన సృష్టికర్త, ఆయన దేవుడు, ఆయన తండ్రితో ఉన్నాడు. ఆయన పుట్టిన తర్వాత దేవుడు కాదు, పుట్టక ముందే దేవుడు. ఆయన ద్వారానే మనకు సత్యం తెలుస్తుంది, వెలుగు వస్తుంది మన జీవితాలకి. డైరెక్ట్ గా మాట్లాడుతున్నాడు, డైరెక్ట్. అసలు ఫస్ట్ స్టార్టింగ్ వర్స్ లో యేసుక్రీస్తు ప్రభు వారి దైవత్వాన్ని ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చిందంటే, తప్పుడు బోధలు విపరీతంగా వచ్చే యేసుక్రీస్తు ప్రభు వారి స్వభావం మీదనే అటాక్ చేశారు. ఆయన దేవుడు, లోగోస్ అని అంటే వాక్యం అని ఎందుకు సంబోధించాల్సి వచ్చింది ఆయన అంత ఘంటాపథంగా అని అంటే, అక్కడ ఇద్దరికి అర్థం కావాలని, యూదులకు అర్థమవుతుంది, గ్రీకు దేశస్తులకు అర్థమవుతుంది అని రాశాడు. మనకు అర్థం కావాలంటే 14వ వచనంలో చెప్పాడు కాబట్టి మనకు కూడా అర్థమవుతుంది. ఆయనే కృపాసత్య సంపూర్ణుడుగా అంటే ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్యలో నివసించనని చెప్తాడు. యోహాను మొదటి పత్రికలో కూడా అదే చెప్తాడు, అరే మేము కండ్లారా చూశాము, ఆయన్ని విన్నాము, టచ్ చేశాము, తాకాము. ఆయన జీవం కలిగినటువంటి దేవుడు. మీరు ఏమనుకుంటున్నారు ఆయన గురించి? అసలు చాలా సీరియస్ గా రాసిన ఏ పత్రిక రాసినా చూడండి, అసలు మీరు గ్రీటింగ్స్ ఉంటాయి. యోహాన్ రాసిన పత్రికలో గ్రీటింగ్స్ ఉండవు అసలు. అంటే మొదటి పత్రికలో గ్రీటింగ్స్ ఏం లేవు. అంటే మీకు నమస్కారం, మీకు శాంతి కలుగును గాక, మీకు సమాధానం కలుగును గాక, నేను వీళ్ళకు రాస్తున్నాను, ఏం రాలేదు. డైరెక్ట్ మేము చూశామయ్యా ఆయన్ని, మేము తాకాము, మేము మాట్లాడాము ఆయనతో, మేము ఉన్నాం ఆయనతో. ఆయన జీవం కలిగిన దేవుడు. నాశనకరమైన బోధలు అంటే ఏంటంటే, వాళ్ళు డైరెక్ట్ యేసుక్రీస్తు ప్రభు వారి స్వభావం మీదనే అటాక్ చేసి తప్పుడుగా చూపిస్తారంట, పాపాన్ని సమర్థిస్తారంట. ఆ టైంలో పాపాన్ని సమర్థించారు. అందుకనే యోహాన్ గారు ఆ మొదటి అధ్యాయంలో, మొదటి పత్రికలో కూడా ఆ విషయాన్ని రాశాడు. పౌలు గారు కూడా ఆయన పత్రికల్లో రాశాడు. పేతురు గారు కూడా రాస్తున్నారు, పాపాన్ని పర్లేదులే అన్నట్టుగా చెప్పేవాళ్ళు, అలా చేసేవాళ్ళు. గ్నాస్టిసిజం అని ఒక తప్పుడు బోధ వచ్చింది. దాంట్లోనే అసలు యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడు కాదు అన్నట్టుగా చెప్పారు. తర్వాత ఆయనలోకి ఆత్మ వచ్చేది పోయేది, శరీరం పాపం చేస్తే ఏం కాదు అనే విషయాలన్నీ దానికి సంబంధించింది. అయితే ఇక్కడ ఒక మాట అన్నారు, ఏమన్నారు, తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు, తమను కొనిన ప్రభువును కూడా తిరస్కరించేశారంట. అంటే ఎట్లా డైరెక్టా? అంటే యేసుక్రీస్తు ప్రభు వారి అధికారాన్ని, యేసుక్రీస్తు ప్రభు వారినే మాకొద్దు అని అనుకున్నారంట. అదేంటి, సంఘంలోనే ఉన్నారు కదా వాళ్ళు, బోధ చేస్తున్నారు కదా, అదే వాక్యం చెప్తున్నారు కదా, యేసు ప్రభు పేరునే ఉచ్చరిస్తున్నారు కదా, మరి ఆయన మనల్ని కొంటే, ఆయన రక్తం ద్వారా మనల్ని ఏర్పరచుకుంటే ఆయన్ని ఎట్లా తిరస్కరించారు వీళ్ళు అని మనకు ప్రశ్న వస్తుంది. మన యజమానుడైన మన ప్రభు, ప్రభు అంటే ఎవరు? యజమాని, ప్రభుత్వాన్ని చేసేవాడు, అధికారి, రాజు, మహారాజు, ప్రభు అయినటువంటి ఆయన్ని, యజమాని అయినటువంటి ఆయన్ని సంపూర్ణ అధికారం ఉన్నవాడు ఆయనే. వారి సమస్య ఏంటంటే ఆయన అధికారానికి లోబడకపోవటమే. ఆయన అధికారానికి లోబడటం వాళ్ళకి ఇష్టం ఉండదంట. అందుకనే అబద్ధ బోధకులు ఏం చేస్తారనంటే, క్రైస్తవ పదాలు, పదజాలం ఉపయోగించవచ్చు. ప్రైజ్ ది లార్డ్ అనొచ్చు, హల్లెలూయా అనవచ్చు, చక్కటి పద ప్రయోగం చేసి ప్రసంగాలు చేయవచ్చు. సేమ్, అసలు తెలీదు బైబిల్ గురించే మాట్లాడతారు, ఇదే బైబిల్ గురించి మాట్లాడతారు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే యేసుక్రీస్తు ప్రభువారి అధికారాన్ని, నిజమైన సువార్తని, పరిశుద్ధ జీవితాన్ని తిరస్కరించి వేస్తారంట. ఇలాంటి ఇంకా చూసుకుంటే బోలెడు ఉంటాయి. అంటే కొన్ని ముఖ్య విషయాలు చెప్తున్నాను. ఆయన అధికారానికి లోబడరు, తిరస్కరించేస్తారు. నిజమైన సువార్తకు లోబడరు, చెప్పరు. ఎప్పుడు చూసినా అస్తమానం ఏయో విషయాలు చెప్తారు, కథలు చెప్తారు, తర్వాత ఇంకేమంటారు, స్వస్థతలు అంటారు, అద్భుతాలు అంటారు. అద్భుతాలు చేయడా దేవుడు? స్వస్థతలు చేయడా? చేయడానికి సామర్థ్యం కలిగిన దేవుడు. కానీ వాటి ద్వారా ఎవరు పరలోకానికి వెళ్ళరు. యేసుక్రీస్తు ప్రభు వారి మీద విశ్వాసం ఉంచితే మాత్రమే, పశ్చాత్తాపడి పాపాలు ఒప్పుకుని విశ్వాసం ఉంచితే మాత్రమే, ఆయన అంగీకరిస్తే మాత్రమే, యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మాత్రమే ఉచితంగా రక్షణ అనుగ్రహించబడి వాళ్ళు పరలోకం చేరతారు. కానీ ఇంకా వేరే సువార్త లేదు. వాళ్ళు పరిశుద్ధ జీవితం జీవించడానికి అంత ఇష్టం అనిపించదట పాపం. పరిశుద్ధ జీవితాన్ని తిరస్కరించేస్తారట వాళ్ళు. లేదు బ్రదర్, అట్లే కాదు, ఇట్లా కూడా చేయొచ్చు, మరీ అంత మీరు ఏం చేయలేరు అని చాలా మందికి కష్టమవుతుంది అది అని అనరు, అని అంటారంట. వాళ్ళు ఇలా అంటే వాళ్ళ తప్పుడు బోధను ఈజీగా గుర్తుపట్టే విషయం ఏంటంటే, ఒక మూడు ముఖ్య విషయాలు ఆలోచిస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. ఆయన అధికారం, ఆయన సువార్త, పరిశుద్ధ జీవితాన్ని తిరస్కరించేస్తారట, దాన్ని రిజెక్ట్ చేస్తారు, దానికి వ్యతిరేకంగా మాట్లాడతాడు, తర్వాత దానికి వ్యతిరేకంగా వాళ్ళ జీవితం ఉంటుందంట. అందుకనే మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఏం పరిశీలించుకోవాలండి అని అంటే, ఏం పరిశీలించుకోవాలి అని అంటే, నేను ప్రతి బోధను బైబిల్ ప్రకారంగానే పరిశీలిస్తున్నానా, నా బోధ సరిగా ఉందని చేసేవాడు తప్పకుండా పరిశీలించుకోవాలంట. వ్యక్తులను అనుసరిస్తున్నానా, లేకపోతే క్రీస్తును అనుసరించి బోధ చేస్తున్నానా, లేకపోతే జీవితాన్ని జీవిస్తున్నానా. చాలా మంది మన ఆంధ్ర తెలంగాణలో ఒక గొప్ప సమస్య ఏంటంటే, మనుషులను అనుకరిస్తారు, భక్తులను. నేను కొంతమంది చాలా మంది నోట నుంచి విన్న విషయం ఏంటంటే, ఆ బ్రదర్ మనం ఈ యొక్క భక్తుని మనం ఒక గుర్తుగా పెట్టుకుని ఆయనను కొంచెం ఆయన విషయాలను మనం తీసుకుని అలా జీవిస్తూ ఉంటే గ్రేట్ బ్రదర్, ఓ యేసుక్రీస్తు ప్రభు వారు చాలా దూరం, ఆయనంతా మనం ఎట్లా ఉంటామండి, కనీసం ఈ భక్తుల్లాగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు వారి లాగా ఉండాలి అనేది క్రీస్తు బోధ. ఆయన పోలికలోకి, ఆయన స్వరూపంలోకి మార్చబడటం. కానీ వాళ్ళేమంటారంటే, బ్రదర్ అంత పెద్ద నీకు అవసరం లేదులే, ఫస్ట్ ఈ భక్తుల్లా ఉండు అని అంటారంట. ఫస్ట్ ఈ భక్తుల్లా ఉండు, రెండోది ఈ భక్తుల్లా ఉండు, మూడోది మూడో భక్తుల్లా ఉండు, నాలుగోది అప్పుడు ఆరో స్టేజ్కి వెళ్తే యేసుక్రీస్తు ప్రభు వారి లాగా అవుతావు. అది ఏం లేదు ఈ వాక్యంలో, అవన్నీ ఏం రాసలేవు స్టెప్స్. ఒకటే ఒకటి, ఏ క్రైస్తవుడికైనా అంటే ఏ మారు మనసు పొందిన విశ్వాసికైనా ఒకటే గోలు, యేసుక్రీస్తు ప్రభు వారి స్వారూప్యంలోకి మార్చబడటం. సరే, ఆ భక్తుడు కొంచెం మంచిగా జీవించాడు అనుకోండి వాక్యానుసారంగా, అది ఎవరి పోలికలోకి మార్చబడుతున్నాడు? యేసుక్రీస్తే కదా, యేసుక్రీస్తు ప్రభు వారి పోలికలోకి. అంటే అల్టిమేట్ ఎవరు? యేసుక్రీస్తు ప్రభు వారి పోలికలోకి. మనుషుల్లో తప్పులుంటాయి, 100% మనిషి ఎప్పుడు కరెక్ట్ కాదు, ఎందుకంటే మనం ఇంకా పాప స్వభావంలో ఉన్నాం. పరిపూర్ణంగా విడిపించబడాలంటే మనకు మహిమా శరీరం రాలేదు ఇంకా. ఏదో 2-3 విషయాలు బాగుంటాయి, అందులో అవి పాటిస్తే ఏం పర్వాలేదు, అదేం తప్పు కాదు. కానీ మన మనసంతా మన జీవితం అంతా వ్యక్తుల పైనే వెళ్ళిపోయి వ్యక్తులను ఫేమస్ గా వ్యక్తులను ఆరాధన చేసే ధోరణికి వెళ్ళిపోతుంది. మనకు తెలియకుండానే చేస్తామంట. అందుకనే మనం ఏం ఆలోచించాలంటే మనం వ్యక్తులం అనుసరిస్తున్నామా లేకపోతే క్రీస్తునా? క్రీస్తు ప్రాముఖ్యం సంఘంలో, సంఘానికి. సంఘం అంటే యేసుక్రీస్తు ప్రభు మనల్ని రక్తంతో కొనుక్కున్నాడు కదా. అయితే మనం అందరము యేసుక్రీస్తు ప్రభు వారిని అనుకరిస్తున్నామని ప్రశ్నించుకోవాలి. ఒకటి, బైబిల్ ప్రకారంగానే బోధిస్తున్నామా? రెండవది, యేసుక్రీస్తు ప్రభు వారినా లేకపోతే మనుషుల్ని అనుసరిస్తున్నామా? ఎందుకనంటే ఒక చిన్న ఈ విషయం అర్థం కావడానికి ఒక చిన్న ఉదాహరణ. 500 నకిలీ నోట్ని ఎప్పుడైనా చూసారండి మీరు? 500 నకిలీ నోటు ఎగ్జాక్ట్లీగా 500 ఒరిజినల్ నోట్ లాగానే ఉంటుంది. అసలు తేడా కనిపించదు మీకు. అది 500 నోటే, ఇది 500 నోటే. సేమ్ కలర్, సేమ్ ప్రింటింగ్ లాగానే ఉంటుంది, సేమ్ చెమక్ ఉంటుంది, అంటే మెరుస్తూ ఉంటుంది. అది కూడా, ఇది కూడా, అది కూడా చాలా అసలు ఎగ్జాక్ట్, ఇది కూడా 500 నోటే. కానీ ధ్యానపూర్వకంగా చాలా చక్కగా ఒక్కొక్క స్టెప్ వైజ్ అసలు నకిలీ నోట్కి ఒరిజినల్ నోట్కి తేడాలు ఏముంటాయో గనక కీన్ గా అబ్జర్వ్ చేసి చెక్ చేస్తే అప్పుడు దొరికిపోతుంది. ఓహో, ఇది నకిలీ నోటా, కానీ సేమ్ అచ్చం ఒరిజినల్ 500 నోట్ లాగానే ఉందేంటి అని అంటే, మనలో కూడా అప్పుడు బోధకులు అనేవాళ్ళు కూడానంట సేమ్ అలాగనే ఉంటారంట. గుర్తుపట్టలేము అసలు మనం. ధ్యానపూర్వకంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెక్ చేస్తే తప్ప గుర్తుపట్టలేమంట అసలు మనం. అబద్ధ బోధకులు, అబద్ధ బోధ అట్లే ఉంటుందంట. అబద్ధ బోధకులు ఒక విషయం ఏంటంటే, నిజంగా మారుమనసు పొందిన వ్యక్తులు దేవుడు ఒరిజినల్ గానే డిజైనింగ్ స్పిరిట్ ఇస్తాడు, కానీ కొంతమందికి గిఫ్ట్ కూడా ఇస్తాడంట. అది రోమిలకు రాసిన పత్రిక, కొరింథీలకు రాసిన పత్రికలో ఉంటుంది. డిజైనింగ్ స్పిరిట్ అనేది దేవుడిచ్చే గిఫ్ట్ అంటే వరం, ఆత్మల వివేచన వరం. అంటే ఏం మాట్లాడుతున్నాడు ఎదుటి వ్యక్తి, ఏం బోధ చేస్తున్నాడు అనేది వాళ్ళు ఈజీగా గుర్తుపట్టగలుగుతారట. అది వరం కూడా. రెండవది, జనరల్ గానే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత మన హృదయంలోకి, అంటే మనం ఎప్పుడు మారుమనసు పొందుతామో అప్పుడే వస్తారు కదా. అయితే ఆయన వచ్చినప్పుడు మనకు డిజైనింగ్ ని కలగజేసేది, మన ఆత్మలో వివేచన కలగజేసేది ఆయనే. నిజంగా మారుమనసు పొంది ఉండి ఆయనను అనుకరించేవారు, ఆయన వాక్య సత్యాలను బట్టి జీవించే వాళ్లకు బోధించేటప్పుడు కొన్ని పద, అంటే కొన్ని విషయాలను, కొన్ని మాటలను మాట్లాడేటప్పుడు ట్విస్ట్ చేసి మాట్లాడే వాళ్ళు సత్యాన్ని ఈజీగా అర్థమైపోతుంది. కొంచెం ఏదో తేడా మాట్లాడుతున్నాడేనే, కొంచెం ఏదైనా వాక్యమే చెప్తున్నాడు, కానీ ఆ సత్యాన్ని ఎందుకు మిస్ అయిపోతున్నాడేనే, ఆయన వేరేదో ఒకటి చెప్తున్నాడు, వేరొక సువార్త అని అర్థమైపోతుందంట. అయితే ఒక భయంకరమైన విషయం ఏమనంటే, తమకు తామే శీఘ్రముగా నాశనం కలగజేసుకుంటారంట వాళ్ళు. శీఘ్రముగా అంటే వెంటనే. ఎవరైనా వచ్చి వాళ్ళని పాడు చేశారా? ఎవరైనా వచ్చి వాళ్ళని నాశనం చేశారా? కాదంట, తమకు తామే నాశనం చేసేసుకుంటారంట. అంటే అబద్ధ బోధ చేయటం ద్వారా వాళ్ళకి ఏమొచ్చింది బ్రదర్ అని అంటే, వాళ్ళను వాళ్ళని నాశనం చేసుకుంటున్నారంట. మిగతా వాళ్ళను పాడు చేస్తారు, నాశనం చేస్తారు, అది రాసింది ఇక్కడ. రెండోది, వాళ్ళను కూడా నాశనం చాలా త్వరగా చేసేసుకుంటారంట. వేరే వాళ్ళు చేయాల్సిన అవసరం లేదండి, వాళ్ళు నాశనం చేసేసుకుంటారంట అబద్ధ బోధకులు. రెండో వచనం చూడండి, మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు, వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును. అయితే ఈ అబద్ధ బోధకులు తప్పిదారిలోనే నడుస్తున్నారు, అనుసరిస్తున్నారు. అయితే అనేకులు వీళ్ళని అనుసరిస్తారంట, అనేకులు వారి పోకిరి చేష్టలు అనుసరించి నడుస్తారంట. అనేకులు అంటే ఒక పెద్ద గుంపు, అది చాలా మంది. అంటే చాలా మంది వాళ్ళకి అట్రాక్ట్ అవుతారంట, చాలా మంది అది చాలా మందికి నచ్చుతుందంట వాళ్ళది, వాళ్ళ బోధ, వాళ్ళ స్టైలు, వాళ్ళ వాళ్ళ విషయాలన్నీ. అంటే వాస్తవానికి వాళ్ళను వెంబడిస్తారు అని అంటే, అనుసరించి నడుస్తారు అని అంటే, గ్రీకులో ఉన్న పదానికి అర్థం ఏంటంటే వాళ్ళు పూర్తిగా వెంబడించి నడుస్తారంట. వాళ్ళు చాలా మంది నడుస్తారు, వాళ్ళని కంప్లీట్ గా వాళ్ళని వెంబడించాలి అంటే కంప్లీట్ గా వెంబడిచ్చేస్తారంట. అంటే అంత ఇంట్రెస్ట్ గా వెళ్తారు, అంత ఆసక్తిగా వెళ్తారు, అంత క్రౌడ్ ఉంటది అక్కడ, అంత ఇష్టం ఉంటది వాళ్ళకి. అసలు వాళ్ళని ఏమన్నా అంటే మనల్ని కూడా కొట్టేస్తారు. అది ప్రజలు ఎక్కడ ఎక్కువ ఉంటే అది సత్యానికి రుజువు కాదు, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఏదో సంఘంలో కానీ లేకపోతే ఏదో ఒక చోట కానీ మీటింగ్ పెడుతున్న ఏదో బోల్డ్ అంత మంది వచ్చారనుకోండి, అది సత్యానికి రుజువు కాదు. సత్యానికి అసలు రుజువే కాదు అది. మనమేమనుకుంటామంటే ఎక్కడ మంది ఎక్కువ ఉంటే అసలు ఆయన గొప్ప ప్రసంగి కూడా అని అనుకుంటాం. అబద్ధ బోధకులకు కూడా బోల్డ్ అంతమంది వచ్చేవాళ్ళు ఉన్నారు, వస్తున్నారు కూడా బోల్డ్ అంతమంది. మరి సత్యం దేని బట్టి చూస్తాము? వాక్యాన్ని బట్టా, జనసంఖ్యను బట్టా? జనసంఖ్య కాదు ఫిల్టర్ చేయడానికి, వాక్యం. అంటే వాళ్ళు ఎలాంటి పనులు చేస్తారంట అని అంటే, అంటే ఇక్కడ ఈ పోకిరి చేష్టలు అని అంటే దురాచారం అని కూడా అనొచ్చు. అంటే ఇంకా పోకిరి చేష్టలని ఆ పదం ఎందుకు ఉపయోగించారంటే, పోకిరి చేష్టలు అంటే వాస్తవానికి తెలుగులో దాని అర్థం ఏముంటదంటే, ఈ ఏమంటారు అమ్మాయిలను తీసేయటం, లేకపోతే ఈ లైంగిక సంబంధమైన విషయాలు మాట్లాడుతూ జోకులు వేసే వాళ్ళని పోకిరి చేష్టలు అంటారు. వాళ్ళని అంటారు పోకిరి అని. అయితే నియంత్రణ లేని కోరికలు, అంటే కనీసము కొంత సిగ్గు కూడా లేకుండా జీవించే జీవన శైలి, దేవుని యొక్క వాక్య సత్యాలను తిరస్కరిస్తారంట. తిరస్కరించే వాళ్ళ జీవితాలు ఎట్లుంటాయట? కంట్రోల్ లేని అన్కంట్రోలబుల్ కోరికలు చేత, అంటే బయటికి ఒక ప్రసంగం చెప్తారు, అది కూడా ట్విస్ట్ చేసి, లోపల వాళ్ళ జీవితం కరెక్ట్ గా ఉండదంట. ఇష్టం వచ్చిన కోరికలు తిరగటం, ఏమంటారు లైంగిక సంబంధమైన పాపంలో, రకరకాల వేషాల్లో, రకరకాల జీవిత శైలిలో వాళ్ళు జీవిస్తుంటారంట. వాళ్ళ జీవితాన్ని కరెక్ట్ గా చూస్తే అర్థమవుతుందంట. తప్పుడు సిద్ధాంతం, అంటే సిద్ధాంతం అంటే నా మాట అర్థం చేసుకుని, తప్పుడు బోధ ఈక్వల్ టు తప్పుడు జీవితం, అది ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి. తప్పుడు బోధ ఎక్కడ ఉంటుందో ఖచ్చితంగా మన తప్పుడు జీవితం ఉంటుంది. సరి అయిన దేవుని వాక్య జ్ఞానం సత్యం ఏం చేస్తుందంటే, పరిశుద్ధతలోకి, నిజమైన జీవితము సత్యమైన జీవితంలోకి నడిపిస్తుంది. ఇంగ్లీష్ లో చెప్పాలంటే ఇలా ఉంటుంది, చాలా సంవత్సరాల క్రితం అది నేను అర్థం చేసుకున్నా, రైట్ టీచింగ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ రైట్ లెర్నింగ్ ఉంటుంది, ఎక్కడైతే రైట్ లెర్నింగ్ ఉంటుందో అక్కడ రైట్ లివింగ్ ఉంటుంది. మూడు విషయాలు అర్థం చేసుకోండి, రైట్ టీచింగ్, రైట్ లెర్నింగ్, రైట్ లివింగ్. ఎక్కడైతే సరి అయిన బోధ ఉండదో, సరైన విధంగా వాళ్ళు అర్థం చేసుకోలేరు, నేర్చుకోలేరు, సరైన విధంగా నేర్చుకున్నప్పుడు సరైన జీవితం వాళ్ళలో ఎలా వస్తుంది, మార్పులు ఎలా వస్తాయి, సరిగ్గా రావు. అందుకనే వాక్యము చాలా ప్రాముఖ్యమైనది. కరెక్ట్ గా నేర్చుకోకపోతే వాక్య సత్యాలు ఏ ఉద్దేశంతో రాయబడ్డాయో, పరిశుద్ధాత్మ దేవుడు ఏ ఉద్దేశాలతో రాయించాడో, దాని సందర్భానుసారంగా ఆ వాక్య సత్యాల యొక్క అర్థాలు చక్కగా అర్థం చేసుకోకపోతే ఏమవుతుందంటే మన జీవితమే తప్పుడు జీవితంగా మారిపోతుంది. మన జీవితం కరెక్ట్ గా జీవించడం, ఎమోషనల్ గా కట్టుకుంటాం, అవసరతల కోసం దేవుని దగ్గరకు వస్తాం, అంతేకాని మనం దేవుని వాక్య సత్యాల మీద నిలబడడం, ఆ వాక్య సత్యాలను కూడా ట్విస్ట్ చేసి మన అవసరతలకు వాడుకుంటాం. టైం అయిపోయిందండి, నాకు ఒక 5 నిమిషాలు ఇవ్వండి, 2 నిమిషాలు అవుతుంది, 3 నిమిషాల్లో క్లోజ్ చేస్తాం. వీళ్ళ వల్లనేనంట సత్య మార్గం దూషించబడుతుంది. చూస్తున్నారు కదండి యూట్యూబ్ లో, టీవీలో, పక్కింటోళ్ళు వాళ్ళు వీళ్ళు, అసలు ఎక్కడైనా కూడా ఈ అన్యజనులు మన మీద రెచ్చిపోవడానికి కారణం ఏంటంటే తెలుసా, సత్య మార్గం బట్టి సత్య మార్గం దూషించబడేది వీళ్ళ వల్లనంట. బోధను ట్విస్ట్ చేస్తున్నారు, అంటే తప్పుడు బోధ చేస్తున్నారు, వాళ్ళ జీవితం కూడా కరెక్ట్ లేదు. వాళ్ళని చూసి చాలా మంది ఏం చేస్తారు, యేసుక్రీస్తు ప్రభు మీద నిందలేస్తారు, క్రైస్తవం అంతటి మీద నిందలేస్తారు, మీరు ఇట్లాంటి వాళ్ళే కదా, మీ బైబిల్ ఇట్లాంటిది కదా అని అంటారు. అంటే క్రైస్తవ ఆది శతాబ్ద కాలంలో వాళ్ళు ఏమని పిలిచేవాళ్ళు అంటే, క్రైస్తవ విశ్వాసాన్ని అపోస్తల కార్యం 2:9 చూస్తే దాన్ని ఒక మార్గం అని పిలిచేవారంట. అప్పుడు జీవితం అనేది మన అంటే దేవునికి అవమానాన్ని తీసుకుని వచ్చేది. ఈ అబద్ధ బోధ ఆకర్షణీయంగా ఉందా? కాదంటే ఈ బోధ దేవుని వాక్యానికి నమ్మకంగా ఉందా? మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఈ బోధ అంటే క్షమించాలి, కరెక్ట్ గా ఉపయోగిస్తున్నాం చూడండి, ఈ బోధ ఆకర్షణీయంగా ఉందా, లేకపోతే ఈ బోధ దేవుని వాక్యానికి నమ్మకంగా యథార్థంగా సత్యాన్ని చూపించేలాగా ఉందా? ఆకర్షణలాగా ఉందనుకోండి, గుర్తుపెట్టుకోండి, అది దేవుని వాక్య సత్యాల్లో నుంచి వచ్చిందా, లేకపోతే ఎమోషనల్ గా ట్విస్ట్ చేస్తూ, లేకపోతే నిన్ను ఆకర్షించడానికి వస్తుందా? దేవుని వాక్య సత్యాలు అయితే అవి మన జీవితాన్ని కడతాయి, ఎదిగిస్తాయి. కాబట్టి మనల్ని మనం పరిశీలించుకోవాల్సిందేనండి, అబద్ధ బోధల్లో నుంచి చాలా కాపాడబడాలి. అందుకనే యూదా రాసిన పత్రికలు ఆయన ఏమంటారంటే, అగ్నిలో నుంచి వాళ్ళని లాగండి అని. అంటే నరకం కాదు అక్కడ, అబద్ధ బోధ, అబద్ధ బోధకులు ఎట్లాంటి వాళ్ళు అంటే నరకంలో తో సమానం పోల్చి వాళ్ళని లాగండి అగ్నిలో నుంచి బయటికి, పాపం అంటే వెళ్ళిన వాళ్ళని అని చెప్తా అంటాడు. అందమైన ప్రసంగం కూడా సత్యం లేకపోతే ప్రమాదకరమే, చాలా డేంజర్ అది. అందమైన రోడ్ ఉంటుందట, ఒక మార్గం దారి చూపించేది, కానీ ఆ దారి నిన్ను ఏదో ఊబిలోకి తీసుకెళ్తే బయటికి అందంగానే కనిపించింది, అరే భలే ఉంటుంది ఈ రోడ్ అని వెళ్తే అక్కడికి వెళ్ళగానే ఎండింగ్ లో అంతా ఊబి, అందులో పడామంటే చిక్కుంటాం, లోపలికి వెళ్ళిపోతాం. 3వ వచనంలో ఏమంటాడంటే, వారు అధిక లోబులై కల్పనా వాక్యం చెప్పుచు మీ వలన లాభం సంపాదించుకుందరు, వారికి పూర్వం విధింపబడిన తీర్పు ఆలస్యం చేయదు, వారి నాశనము కునికి నిద్రపోదు. అంటే అబద్ధ బోధకులకు కావాల్సినవి ఏంటంటే, వాళ్ళకి ఏం కావాలంటే ధనం కావాలంట, పేరు కావాలంట, అధికారం కావాలంట, ప్రభావం కావాలంట. వాళ్ళు ఫేమస్ అయిపోవాలి, వాళ్ళు ఒక్కలే ఉండాలి, వాళ్ళు ఫేమస్ అయిపోవాలి, వాళ్ళు అధిక లోబులంట, వాళ్ళకి డబ్బు పిచ్చి ఉంటుందంట, డబ్బు ఇవ్వండి 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 అంటారంట. వాళ్ళు ఒక్కలే స్టేజ్ మీద కనపడతారు. బిబ్లికల్ ప్రిన్సిపల్ ఏంటంటే సంఘం యొక్క, సంఘంలో మల్టిపుల్ లీడర్షిప్ ఉండాలి, అది బిబ్లికల్ ప్రిన్సిపల్. గొడవలు అవుతున్నాయని సంఘ పెద్దల్ని తీసేయటం, అసలు ఎవ్వరు లేదు నేనే ఒక్కనే చూసుకుంటా, అప్పుడు సంఘం సెట్ అవుతుంది. అది బిబ్లికల్ ప్యాటర్న్ కాదు. అసలు తయారు చేయాలి మనం పెద్దల్ని నాయకుల్ని తయారు చేయాలి వాళ్ళని, వాళ్ళని ఆధ్యాత్మికంగా ఎదిగించాలి. అంటే ఆ శిష్యులను యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులుగా తయారు చేసి సంఘ నాయకులుగా పెద్దలుగా నియమించాలి, అలాంటి వాళ్ళగా తయారు చేయాలి. అంతే తప్ప గొడవలు అవుతున్నాయని అందరినీ వీళ్ళందరినీ తీసేయండి ఒకరే ఉంటారు కుదరదు. అందుకని వాళ్ళకు చాలా డబ్బు పిచ్చి వాళ్ళ పేరు అధికారం ప్రభావం వాళ్ళు వాళ్ళు షో అప్ చేసుకోవాలని ఉంటుందంట. అబద్ధ బోధకులను ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. రెండవది మనల్ని ఉపయోగించుకుంటారంట వాళ్ళు, వ్యాపారం చేస్తారంట, కథలు చెప్తారంట, కల్పించి ఏదేదో మాటలు చెప్తారంట, కానీ సత్యం చెప్పారంట, పిట్టకథలు అన్ని చెప్తారంట. కానీ ఒక భయంకరమైన విషయం ఏంటంటే తెలుసా అండి, తీరు పట భయంకరంగా ఉంటుందంట వాళ్ళకి. ఆలస్యం కాదంట, ఆలస్యం కాదంటే ఇంకా వాళ్ళ గురించి ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. తీర్పు చాలా తొందరగా వస్తుందంట, అంటే కునికి నిద్రపోదు, ఆలస్యం చేయదంటే దాని అర్థం ఏంటిది, అసలు అబద్ధ బోధకులు తప్పించుకోలేరంట దేవుని శిక్ష నుండి. పాపం అంటే ఇంకా తర్వాత మనం నెక్స్ట్ చూద్దాము దాంట్లో, అసలు దేవుడు అబద్ధ బోధకుల్ని వదిలిపెట్టాడంట, ఖచ్చితంగా శిక్షిస్తాడు, వెంటనే శిక్షిస్తాడంట, అసలు వాళ్ళని శిక్షించకుండా వదిలిపెట్టాడంట. కాబట్టి మనం బోధ చేసేటప్పుడు కూడా మనల్ని కూడా శిక్షించకుండా వదిలిపెట్టడు. తప్పుడు బోధలు చేస్తే ఇష్టం వచ్చినట్లు బోధ చేయకూడదు, ఏది పడితే అది మాట్లాడకూడదు, నోటికొచ్చింది మాట్లాడకూడదు, ఎమోషనల్ గా మాట్లాడకూడదు. నాకు ఇది అనిపించింది, నాకు ఆలోచనలు వచ్చింది, ఇది వచ్చింది, అది వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది కాదు. వాక్యాన్ని చదవాలి, ధ్యానించాలి, అధ్యయనం చేయాలి, మననం చేయాలి, అప్పుడు చెప్పాలి, అలా జీవించాలి. మనల్ని మనం పరిశీలించుకుని ప్రార్థన చేసుకున్నాం.